మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గురువులు మనని లేచి చెప్తారు, నిద్రపోతున్న వాళ్ళని లేపుతారు, అంతకంటే ఏం తెలియదు. అది గుర్తుంచుకోండి, మీరందరూ దేవతలే. మనం గుర్తుంచుకోవడం హనుమంతుడు అంటే ఇప్పుడో చిన్నప్పుడు సూర్యుడిని కూడా మిగిలేసాడు కదా, కింద పడ్డాడు. పడితే హనుమంతుడు ఎందుకంటారు తెలుసు కదా, పుడతీ చిన్నప్పుడు సూర్యుడిని మింగేసి. కానీ తర్వాత జీవితం ఏమైందో గుర్తుంచుకోండి, రాముని కలవక ముందు స్థితి వరకు ఏమీ లేదు. ఎక్కడుంటాడు? ఓ పర్వతం మీద ఉన్నాడు, భయపడుతూ. సుందరీయుడు హనుమంతుడు ఎలాంటి జీవితం జీవించారు తెలుసా? భయపడతాం. వారి యొక్క సముద్రుడు అవ్వచ్చు, ఎప్పుడు చంపేస్తాడో సుగ్రీవుడిని, ఆ సంగతి తెలుసు కదా. పరిస్థితి ఎలా జీవించాడో అర్థమే లేదా, భయపడుతూ ఆ హనుమంతుడు వచ్చాడు రాముడు. అది వచ్చింది ఎందుకు? వీళ్ళకి తెలిసి కాదు, సుగ్రీవుడు హనుమంతుడు అక్కడ ఉన్నాడు అనే రాముడు లక్ష్మణుడు రాలే, ఏడుస్తూ వచ్చారు. దేనికి? సీత కోసం. సీత ఎక్కడుంది? తీసుకువెళ్ళింది ఎవరు అతన్ని? 10 కళ్ళలో ఉండేటి వాడు రావణాసుడు. అందరికీ భాష అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుంది కదా. అర్థం చేసుకుంటే మీ జీవితాలు ఈ క్షణంలో మారిపోతారు. ఈ క్షణంలో చాలా జాగ్రత్తగా లేదు. గురువు గారు, మా గురుదేవుడు చెప్పినటువంటి ఆవిడ వరదానాలను మీకు అందజేస్తున్నా. ఆయన చెప్పమని చెప్పారు ఇప్పుడు కూడా ఈ విషయం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ క్షణంలో మీ జీవితాలు మారిపోతాయి, ఈ క్షణంలోనే మారిపోతాయి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పరిస్థితి ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. అడుక్కుంటూ సుగ్రీవుణ్ణి ఎవడు చంపేస్తున్నాడో అని భయపడుతూ ఋషిమంగ పర్వతం మీద కూర్చుని ఉండేవాడంతే. తిండి లేదు, ఏమీ లేదు, గలి రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉన్నప్పుడు? వాలి చేతిలో ఉంది. అర్థమవుతుంది కదా, సుగ్రీవుడు హనుమంతుడు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి. సుఖంగా ఉందా, భయంగా ఉందా? భయం. ఎవడొస్తే ఏమో. లక్ష్మణుడు రాముడు కూడా ఏడుస్తూ వెళ్తున్నారు. సీత ఎక్కడుంది? స్థితి ఊహించుకోండి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అదే క్షణం మీ జీవితంలోనూ జరగబోతోంది, మీ అందరిలోనూ. అందుకని మెల్లిగా చెప్తున్నాను, కొంచెం నాకు కొంచెం భాషలో, కానీ అర్థమవుతుంది కదా చెప్తుంది. అది వాళ్ళు బురకెక్కించాలని వచ్చాడు రాముడు లక్ష్మణుడు. అక్కడ చూసుకున్నారు ఇద్దరే. వాళ్ళకి రాజ్యం లేదు, ఏమీ లేదు, భయం. వీడు వస్తున్నవాడు వాలి మనిషి ఎవడో, వేషంతో వచ్చారు. వచ్చి ఏం చేస్తాడు? తప్పేస్తాడు. ఎవరిని? సీతుణ్ణి, సుగ్రీణి. ఆ భయమే కదా, తెలుసా ఈ సంగతి? ఈయన ఎందుకు వచ్చాడు? ఇదంత కోసం రాలే పాపం. తన భార్యని బాధపడుతూ వెతుక్కుంటూ అన్ని చోట్లకి వెళ్తూ బాధతో ఉన్నాడు అక్కడ. పరిస్థితి మన వ్యక్తిగత జీవితం కూడా అర్థం చేసుకోవడానికి ఎన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా మనం అందరము కూడా అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడు కంటే మంచి స్థితిలో ఉన్నావు అన్నా కదా. అది ఒప్పుందా? మీకు స్పష్టంగా చెప్పిన భావార్థాన్ని మీరు ఆ క్షణంలో రాముడు లక్ష్మణుడు ఏడుచుకుంటున్నారు అడవిలో. సుగ్రీవుడు హనుమంతుడు భయం, వణుకు, మేమేం చేయగలం. అర్థమవుతుంది? హనుమంతుడు వెతుక్కుంటూ వచ్చాడు, భయపడుతూ వేషం వేసుకుని. వీడెవడో వాలి యొక్క వాడు వచ్చాడు, మనం పట్టుకుంటాడేమో ఇక్కడ వచ్చాడు. ఆ సీన్ అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు గురువు వారికి మీ దగ్గర జరుగుతున్న సంఘటన. మీకు ఏం చెయ్యాలని తెలియడం లేదు. ప్రపంచాన్ని మార్చాలి, భారతాన్ని మహాభారతంగా మార్చాలి, భారత జీవిత విధానాన్ని ప్రపంచానికి అర్థం చెయ్యాలని బాధ ఉంది మనకి. అవునా? ఆయన రాముడు వచ్చి ఉన్నాడు అక్కడ. హనుమంతుడు వేషం వేసుకుని వచ్చారు, కలుసుకున్నారు. కలుసుకున్నాక సడన్ గా హనుమంతుడు పిరికిరిగా ఉన్నటువంటి వాడు, భయపడుతూ ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లంకకి వెళ్ళిపోయి అసలు తను ఒక్కడిని చంపేసే స్థితికి వెళ్ళిపోయాడు. కేవలము సీత అంది, బాబు వద్దు ఆ పేరేదో రాముడికి ఇవి, నువ్వు పేరు చేయకోవాలి. మార్పు ఎందువల్ల జరిగింది? వాళ్ళిద్దరూ కలిశారు. ఇప్పుడు రాముడు హనుమంతుడు కలిశారు, ఇప్పుడు శ్రీరాముడు. గురుగారి పేరు తెలుసా? శ్రీరామ్ శర్మ ఆచార్య, వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట. మూడు లక్షణాలు ఉన్నాయి, అది జాగ్రత్తగా గుర్తించడం. అది మనం అందరం చెయ్యాలి. చేయటానికి హనుమంతుడు తెలియగానే ఏం చేయగలిగాడు? ఎక్కడో ఉన్నటువంటి వాడు ఎంత పని ఒక్కడు చేయగలిగినప్పుడు ఆయన శక్తి వస్తే మీరందరూ ఎందుకు చేయలేవు? అర్థమవుతుంది కదా? అది మొట్టమొదట మనం అర్థవలసినటువంటిది. మనం ఏం చేయగలి? శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుడు మూడు కొలుసులను మీకు నేర్పబోతున్నాడు ఇవాడ. దానికి ఆ 300,000 కోట్ల గాయత్రి మంత్ర శక్తి మీకు ఈ క్షణంలో దిగబోతుంది. ఇంకా ఒక్కొక్క తీసుకున్నవాడికి అంతే, ఎప్పుడైనా అంతే కదా. తీసుకునేటటువంటి శక్తి మీరు అర్థం చేసుకోండి. ఒకే క్లాసులో ఒక లెక్క పాఠం చెప్తాడు అంతే కదా. పరీక్ష అయ్యాక ఒకడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అవుతాడు, ఒకడు దేవుడు తెలియాలి ఎక్కడ పోతాడు. అందులో రుక్కుడు తప్ప ఏం లేదు, గురువు తప్ప ఎక్కడా లేదు. తప్పెక్కడుంది? మనం, మీరు తీసుకోండి. మూడు విషయాలు తీసుకుని తీసేసుకోండి. మళ్ళా రాముడు శ్రీరాముడు దగ్గరికి వచ్చాక ఇంకా హనుమంతుడు ఎప్పుడు ఏం చెప్తాడు? ఇంకా నాకు పనేం లేదయ్యా బాబు, నేను పూజలు చేయటం లేదు, ఉపాసనాలు చేయటం లేదు, ఏమీ చేయటం లేదు. ఏం చేస్తాట? రామ కార్యము చేస్తాను. తెలుసు హనుమాన్ చాలీసీలో ఏం చెప్తాడు? తెలుసు కదా ఆ పని. అది అర్థమవుతుంది అందరికీ. ఏంటి ఆయన మూడు పనులు? అది కూడా ఆయనకు వస్తున్నాడు. మొట్టమొదట ఆయన చెప్పేది ఏంటి అంటే వేదమూర్తి. మిమ్మల్ని వేదాలు చదవమని చెప్పట్లేదు నేను మిమ్మల్ని. ఆయన అక్కడ చెప్పింది ఏంటి? వేద మూర్తి. మీరేం అనుకోకండి, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. జత మధ్య మధ్య అది పడితే తప్పది, కానీ కుటుంబంలో సంభవం. ఎక్కడో మాట్లాడితే పోదు, తప్పు. కుటుంబంలో తప్ప ఇంకా మీరే అంటారు, ఇంకొంచెం తీసుకోవయ్యా గొంతు కరెక్టే లేదు. వేదమూర్తి సత్యము మనకి కావాలి, అనుకుందాం, సత్యం చేస్తాం మనం కదా. మనం అంతా నిజమే మాట్లాడాలి ఎప్పుడు, మెంతగా భాషా అర్థమవుతాం కదా. మళ్ళీ మళ్ళీ నేను అడుగుతోంది మీకు నేను చెప్పలేకపోతున్నాను లేదు అని అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సత్యం చేస్తూ ఉంటారు, ట్రూత్ సత్యం మాట్లాడటానికి చాలా అవసరపడుతూ ఉంటారు మీరు. ఒకసారి వీలు అవుతుంది, ఒకసారి వీలు పడదు, ఒకసారి అవసరం కూడాను పరిస్థితి బట్టి. కానీ ఎప్పుడైనా ఈ సత్యము దీని గురించి వస్తే ఎవరి పేరు గుర్తొస్తుంది మనకి? అంతేనా, డౌట్ ఏం లేదు కదా. హరిశ్చంద్రుడు దేనికి మూర్తి? మాట అర్థమైంది ఏమంటున్నాను, మూర్తివంతుడు ఎవడు? హరిశ్చంద్రుడు. చెప్పి ఎవడైనా నిజం చెప్పాలి అనుకుంటే ఎవడా మాట అంటాడు? అంతే కదా, అనుమానం ఏం లేదు కదా. మనకు తెలియదు హరిశ్చంద్రుడు ఎలా ఉంటాడో, చూసావా మనం సినిమాల్లో ఎవరో చూపిస్తారు అలా ఉంటాయేమో నాకు తెలీదు. అది ఎలా ఉంటాడో మనకు అనవసరం. కానీ ఆ సత్యుడి యొక్క, సత్య హరిశ్చంద్రుడి యొక్క సత్యము మూర్తి భవించింది అని ఒప్పుకుంటున్నాం కదా. ఈయనవరు వేదము. చేత మీరు సత్యము చెయ్యాలి అంటే సత్యము చేస్తూ ఉండాలా? ఆయన మూర్తిని పట్టుకుంటే చాలా తేడా అర్థమవుతుందా? అంతేత వేదం తెలియాలి అంటే మీరు ఎవరిని పట్టుకోవాలి? వేదమూర్తిని పట్టుకున్నారనుకోండి, సత్యహరిశ్చంద్రుడు పక్కన ఉన్నట్టే. ఉదాహరణ అర్థమైందా? అది మనం మర్చిపోతూ ఉంటాం. వేదమూర్తి ఇప్పుడు ఎన్ని వేదాలు చదువుతారయ్యా మీరు? చదవాలా? మీకు అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పిన భాష అర్థమైపోతే ఇప్పటికి మీకు వచ్చేసింది మీకు. కానీ ఎవరిని పట్టుకోవాలి? నన్ను కాదు, ఆ మూర్తి. గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఎంత గొప్ప వ్యక్తి స్థితిలో ఈనాడు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఎన్ని కోటి ఇక్కడ మీరు సరే, అసలు ఇప్పుడు కూడా ఏదైనా ఉందా? ముక్కోటి మరి మీరు ఎలా ఆలోచన చేశారు? మీ జీవితం అందుకని స్థిరంగా కూర్చోండి. మీరు ఎంత క్లాస్ లాగే క్లాస్ ఎవడు పట్టుకుంటే వాడికి, తీసుకోకపోతే అందుకని సీరియస్ కూర్చొని వినండి. ఎందుకని చెప్తూ ఉండొచ్చు నేను. అర్థమవుతుంది కదా. ఇంకెంత మొత్తం అనట మీకు ఈ క్షణంలో వేదమూర్తి మీ చేతిలో నిలబడ్డాడు. ఇంకా వేదాలు చదువుకుంటారా మీరు? మనం రాయి పెట్టి కృష్ణుని కూర్చోబెడితే వాళ్ళని కృష్ణుడు ఇవ్వాల్సిన బేరం అంతా చేస్తున్నారా లేదా? దేవాలయాల్లో ఏముంది అక్కడ? రాయగా. కానీ మీకు దేవ కనిపిస్తోందా అక్కడ? మీరు చూస్తున్నటువంటి దేవత కనిపిస్తున్నాడు అక్కడ. అంచేత అతనికి మీరు ఇచ్చేటటువంటి ఆ రాతి మూర్తికి మీరు రాళ్ళని కాదు చూస్తున్నది. ఎవరిని చూస్తున్నారు? ఆ భక్తుల్ని చూస్తున్నారు. అంతే కదా. మరి ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? వేదమూర్తిని చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆయన మనస్సులో పెట్టుకోండి. అంతే కదా. ఇంకా వేదమూర్తి వచ్చాక ఇంకా మీరు వేదాలు చదువుతారా? చదవాల మేదాన్ని. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? పనులు చేయాలి. అందుకే హనుమంతుడు పనులు చేస్తూ ఉన్నాడు తప్ప పూజలు చేస్తూ కూర్చోలే. ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి రోడ్లో కనిపిస్తున్నాయి కదా పెద్ద భక్తులు. హైవేలో చూశారు కదా. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పేటటువంటి మాటలు మీకు అర్థం అవుతే ఆంధ్రాలో ఉన్న మనము ఎంత గొప్పవాడమో అర్థమవుతుంది. ఈ హనుమంతుడు రాబోయేటటువంటి విధాత అని తెలుసు కదా, రాబోయేటటువంటి విధాత. ఇదంతా తెలుసా మీకు అందరికీ? నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను చెప్తోంది, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి విధాత ఆయన ఎవరు? హనుమంతుడు కదా. అర్థమైంది కదా ఇది, మీకు అర్థమవుతోందా? మన ఆంధ్రప్రదేశ్ రోడ్లలోనే అంత పెద్ద పెద్ద హనుమంతుడు ఉన్నాడు, మూర్తి ఉన్నాడు అంటే ఏం అర్థమవుతుందో? ఆంధ్రప్రదేశ్కి విధాత ఉండేటటువంటి స్థలం ఇది అని అర్థమవుతుందా లేదా? ఆలోచిస్తే అర్థమవుతుంది. అదే బొమ్మ మీకు అర్థమవుతుందా? నేను అటు శాంతికుండికి వెళ్తూ ఉంటాను, ఇటువైపు వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా ఇన్ని హనుమంతు పెద్ద పెద్ద విధానాలు రోడ్ల మీద చూశారా? ఎక్కడైనా చూశారా? ఎక్కడైనా అన్ని మనమేదే ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇందాక వేదమూర్తి గురించి చెప్పినట్టే ఇది మరి ఆయన ఎవడు? విధాత మూర్తి మూర్తి అంటే రాబోయేటటువంటి విధాత మిమ్మల్ని తెలుసుకున్నాడు. మీరయ్యా నా వాళ్ళు, నా జీవితంలో జీవించండి. ఎందుకు మీరు పిచ్చిపిచ్చి వాళ్ళలా జీవిస్తారు? జీవితంలో ఉంటుందంటే భావార్థంగా ఆ వేదని ఇచ్చేటటువంటి మూర్తి పేరు తమాషాగా ఈయన శ్రీరామే. ఆ హనుమంతుడికి ఎలాగో అప్పుడు ఒక హనుమంతుడు, ఇప్పుడు ఎంతమంది? ఎవడు ఒప్పుకుంటే వాడు, పరీక్ష ఎవడు రాస్తే వాడు కాదా? అంచేత నేను అవునా కాదా? నువ్వు పట్టుకోవాలి. మరి నాకు పాఠం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? నేనేం తపస్సులు చెయ్యాలి? మీకు 40 సంవత్సరాలు తపస్సు ఎక్కడైనా హిమాలయాలకు వెళ్ళి కూర్చోమని చెప్పారా గురువు గారు? కొన్ని ఎవరైనా వెళ్ళటానికి రెడీయా మీరు? కొన్ని 4 రోజులకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా తపస్సు చేయటాన్ని? అక్కర్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? తప ద్రష్ట. ద్రష్ట అంటే అర్థం ఏంటి? చూసేవాడు. తపస్సుని తపస్సు చేయకండరా బాబు. తపస్సుని ఏం చేయమని చెప్పారు ఆయన? తప నిష్ట, నిశ్చయించి ఉండండి. మీరు ద్రష్టించండి, దాన్ని రెండూ అర్థం ఒకటే. మన దృష్టి దేని మీద ఉంటుందో దాని మీదే కదా నిష్ట ఉండేది, అంతే కదా? మనం ఇక్కడ ఏదో చూస్తూ ఉంటాం కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ నిష్ట. కానీ ద్రష్ట కూడా దాని మీదే ఉంది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక దేవత ఉపాసన చేసి తపస్సులు చేసి మీరు ఏమంటారు దాన్ని? సాక్షాత్కరించుకుంటారు, అంతే కదా? చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాం. మీకు చాలా కష్టమైన పని చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. విన్నాక మరి మీకు ఎంత కనిపిస్తుందో మీరే చూసుకోండి. ముందు వేదాల గురించి చెప్పాను కదా, మీరు వేదాలు ఏం చదవక్కర్లే. ఇందువల్ల మీరు వేదమూర్తులే. ఇంకా మీలో వేదంతా ఉంటే మళ్ళీ నాకు వెంద కావాలి అంటే ఎవడేమంటాడు? తప్పు మీది, వేదం ఉంది మీలో. తర్వాత చెప్తాను నాకు కాస్త శక్తి ఉంటే అది కూడా. కానీ ఈ విషయం అర్థమైంది కదా, అది అర్థం చేసింది ఎవరు? రెండవది దేని గురించి మాట్లాడుతున్నాను నేను? తపస్సు గురించి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా తపస్సు అన్నీ కూడా సాక్షాత్కారం కోసం చేస్తాం కదా. అందరూ అందుకని చేస్తాం, చేయాలంటే తపస్సులు చేస్తారు. తపస్సులు చేసిన తర్వాత మీకు ఎవరు కనిపిస్తారు? నువ్వు ఏ దేవతకి తపస్సు చేస్తున్నావో ఆ దేవత కనిపిస్తుంది, అవునా? అందులో అనుమానమైన కదా. ఓ 2 సంవత్సరాల పాటు మీరు కాళికాదేవిని ప్రస్థానం చేశారు. అప్పుడు ఎవరు కనిపిస్తుంది మీకు? అంతేంది కదా, ఇంకోటి కృష్ణుడిని చేస్తాడు. ఎవడు కనిపిస్తాడు? అందులో డౌట్ లేదుగా, తపస్సులు చేస్తే ఎవడు వస్తాడు కదా. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి, మీరు తపస్సు చేయించబోతున్నాను రెడీగా అయిపోండి, ఎన్ని కష్టాలు చేయాలో ఏంటో మీరు రెడీనా? కనీసం వింటానికి రెడీనా? తపస్సు లేదు ఏదో చెప్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయబడి కష్టం అవ్వచ్చు, కానీ వినమంటున్నాను అంతే కదా. శ్రీరామకృష్ణ పరమహంస కాళికాదేవి ఉదాహరణ, తపస్సులు చేశాడు మీకు తెలుసు కదా, చాలా సంవత్సరాలు చేశాడు. తెలిసాక ఆవిడ కనిపించింది. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, 3 రోజుల్లో మిగతా అందరి దేవతల్ని, క్రైస్తని, అల్లాని, మీకు ఈ కథలు తెలుసుకుంటే రామకృష్ణ పరమహంస జీవితంలో అందరినీ దర్శించాడు, అందరినీ అన్నీ. దమ్మ మీరు అక్కడుంటే అట్లా ఇక్కడండి, మా శాంతి కుంజు నుంచి ఉన్నవాళ్ళు గురువుగారి గురించి చెప్తూ ఉంటే మరి ఆవిడ వచ్చింది. తపస్సు గురించి చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస మొదట చాలా సంవత్సరాలు చేశాడు కాళీది, కనిపించింది. మిగతాదు 3 రోజుల్లో లాగిన్ చేశాడు. మీకు తెలుసు హనుమంతుడి గురించి చేస్తున్నప్పుడు ఆయన ఇంట్లో లేడు, కోట మీద కూర్చున్నాడు, ఆయన తోక కూడా 6 అంగుళాలు. అలాంటి సాధన చేసేవాడు ఆయన రామకృష్ణ పరమహంస. చేసిన తర్వాత, అదంతా చేసిన తర్వాత ఇందుకే నేను ఇంత కష్టపడ్డాను అన్నాడు. ఇన్ని తపస్సులు చేసి నీకు ఎండలో పడుతున్నా ముందుకు రా, ముందుకు ఎండలో ఉన్నాడు ముందుకు వచ్చి మీరు మీ సుఖాన్ని చూసుకోండి అమ్మా. చెప్తుంది అర్థమవుతున్నా ఈ విషయం, తపస్సు గురించి చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస చేసిన కళికాదేవిది చాలా సంవత్సరాలు చేశాడు. దాని తర్వాత అంత దేవతల్ని 3 రోజుల్లో చేసేసాడు ఆయన. ఇదంతా చేశాక కానీ ఆయనకి అర్థం కాలే ఓ రహస్యం. ఆ రహస్యం ఆ జన్మలో నేను చేయలేను, అందువల్ల నేను ఈశాన్య దిశలో పుట్టి కథ తెలుసుకుంటే రామకృష్ణ పరమహంస చరిత్రలు చెప్పింది నాకు గుర్తుంచుకోండి. ఆయన కలకత్తాలో ఉండేవాడు. కలకత్తాలో ఆయన లాస్ట్ టైంలో ఏం చెప్పాడంటే, నేను చాలా తప్పు చేశాను, తపస్సు ఎలా చేయించాలో అనేది చెప్పటం చెప్పాను, ఎంతో కష్టపడి ఎంత కష్టపడాలో ఇంతమంది దేవతల్ని వాళ్ళని వీళ్ళని వాళ్ళని విష్ణు చేసుకున్నాను. చివరికి వచ్చేసాడు, క్యాన్సర్ అది అయింది, బాధపడుతున్నాడు. అంతే, ఇంకా ఆ తపస్సు సాధన నేను చేయలేను, నెక్స్ట్ బర్త్లో నేను ఆ అసలైనటువంటి తపస్సు అనుభవంతోనే అది ప్రాక్టీస్ చేయగా 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 అసలైన విషయం పట్టుకోండి. అంటే నువ్వు చాలా పెద్ద తపస్సు ఇవ్వబోతున్నాను నేను, ఈ జన్మలో నాకు లేదు. భాష అర్థమవుతుందా? భాష అంచేత రామకృష్ణ పరమహంస శరీరం వదిలేసుకున్నాడు. అది వదిలేస్తున్నప్పుడు సిద్ధి స్థాయికి ఆయనకి ఉన్న లింక్ మీరు తర్వాత అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా విన్నారా రామకృష్ణ పరమహంస 3 రోజులు శరీరం వదిలేసి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాక మళ్ళా తిరిగి వస్తాడు, వెళ్ళినవాడు మళ్ళా తిరిగి వచ్చాడు. దానికి రామకృష్ణ పరమహంసకి లింక్ ఉంది, కానీ అది మనం ప్రస్తుతం నేను చెప్పే పరిస్థితిలో లేను. తర్వాత ఎప్పుడైనా మనం క్లాస్ లాగా చేయగలిగితే చెప్తాం, కానీ ఇప్పుడు మీరు తపస్సు ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్తున్నాను. చేత రామకృష్ణ పరమహంస నెక్స్ట్ బర్త్డే శ్రీరామ్ శర్మ ఆచార్యులు వచ్చారు. వచ్చాక 24 సంవత్సరాల పాటు కేవలము గో ఆహారము తీసుకుంది. ఆయన ఆహారం ఏంటో మీకు తెలుసా, బార్లీ 5 ముసుకులు ఆవుకి వేసేవారు. చెక పేడ వస్తే కడిగేసి ఆ వచ్చిన మందు బార్లీ గింజలు మీకు ఇంకా ఎంత వస్తుందో కొంచెమే వస్తుంది. మాతాజీ దాన్ని పిండించి ఆ రొట్టె ఒకటే పాలు, ఇంక తిండి లేదు. అది తపస్సు మొదలెట్టాడు. ఆయన గురువు గారి హిమాలయాలవాడు, ఆయన కంటే చిన్నవాడు. ఎందుకంటే ఏం పెద్ద కష్టం లేదయ్యా, రోజుకి 7 గంటల పాటు గాయత్రి చేసుకో, నువ్వు తిండి అంతే, పెద్ద పని నేను చెప్పలే, చిన్న పన. అర్థమవుతుందా? ఆయన గురువు అలాంటి వాడు ఊహించుకో. తపస్సు చేయటానికి కదా వచ్చాడు. మీకు అర్థమవుతుందా కథ ఏం చెప్తున్నాను? రామకృష్ణ పరమహంస అందరిని కలిసించారు. అతను అనుమానం వచ్చింది ఆయనకి, ఏంటి నేను భారతదేశంలో ఉండి ఈ దేవతల్ని వీటిని వీటిని చెప్పుకుంటూ కూర్చున్నాను నేను, ఇది కాదు. అర్థమైంది ఒకటి ఉంది, చివరిలో అర్థమైంది ఆయనకి. అర్థమయ్యే లోపల శరీరాలు మార్చుకొస్తే సిద్ధి సాయి అక్కడ లింక్ పెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గురువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన్ని చూడకండి. మీ గురువుని అందరి గురువుల్లోనూ చూడగలగాలి. మొట్టమొదట మీరు అది నేర్చుకోగలిగితే కరెక్షన్ లైన్. మీరు రామకృష్ణ పరమహంస వచ్చేసాడు, క్రైస్ట్ని కలిపాడు, అల్లాని కలిపాడు, అంతే కదా? అంత తప్ప ఉందండి. నేను కనికాదేవిని చేశాను అంచేత మిగతా దేవతలు వేస్ట్ అన్నాడా? కాదు, అందరూ ఒకటేనయ్యా బాబు. మీరు కష్టపడి ఒక దేవతను పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ ఎన్ని రోజుల్లో దొరుకుతున్నారు ఆయనకి? 3 రోజుల్లో వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎవరిని పట్టుకున్నా మిగతా వాళ్ళందరూ మీరు కాస్త ప్రయత్నిస్తే వస్తుంది. ఇంకా కష్టాలేం లేవు అక్కడ. అది రామకృష్ణ పరమహంస చెప్తూ వచ్చానంట. గాయత్రి గురించి చెప్తున్నాను నేను, పట్టుకున్నాడు. ఎంతో కష్టం చేసేది. ఎన్ని సంవత్సరాలు చేశాడు మీకు తెలుస్తుంది? 24 సంవత్సరాలు. రోజుకి 7.5 గంటలు 8 గంటలు గాయత్రి మంత్రం జపం రోజు చేసుకునేవాడు. రాత్రి 12 గంటలకు వేస్తే పొద్దున్న 8 గంటల వరకు చేసేవాడు ప్రతిరోజు. ఆయన శరీరం వచ్చేసి గాయత్రి చేయించినాడు కూడా 8 గంటల 10 నిమిషాలకి శరీరం వదిలేడు. అంటే ఏం చేశాడు ఆ రోజు, 12 నుంచి 8 వరకు గాయత్రి పూర్తి చేసుకుని అప్పుడు శరీరం వదిలి. ఆయన గురించి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్తే, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ జీవితం ఈ క్షణంలో మారిపోతుంది, ఈ క్షణంలో. అందుకు ఇంత విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంఘటనలు మీరు వింటారు తప్ప ఈ సంఘటనలో ఉన్నటువంటిది ఏమొచ్చింది అన్నది పట్టుకోవటం లేదు. ఇరవై 24 ఏళ్ళు తన 16 ఏట నుంచి 24 సంవత్సరాలు అంటే 40 ఏట వరకు తీవ్రమైనటువంటి సాధనలో ఉన్నాడు ఆయన. రోజుకి 8 గంటలు అది. దీంతో పాటు భారత స్వాతంత్ర కోసం చేసే పనులు చేస్తూ వచ్చేవాడు. అంతేతప్ప నేను పూజలు చేస్తూ కూర్చున్నానని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పనులు వదల్లే ఆయన, చేసుకుంటూ వచ్చాడు. చదవాల్సిన పుస్తకాలు అవి తయారు చేస్తూ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పింది అర్థం అవుతే ఈ క్షణంలో ఓ చెమ విచిత్రత జరుగుతుంది మీకు. అందుకని ఇది చాలా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సైన్స్లో ఒక వ్యక్తి మందులు కొంటాడు, కన్నట్టు అంటే అర్థమైంది కదా, వెతుకుతాడు. ఇప్పుడు క్యాన్సర్కి ఇప్పుడు మందు కావాలి అని ప్రయత్నిస్తున్నారు కదా అందరూ ప్రపంచంలో. ఎంతమంది చేస్తున్నారు? వేలమంది చేస్తున్నారు. అవడో ఒకడు పట్టుకుంటాడు వీళ్ళందరిలో. అది ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, చాలా చేస్తున్నారు. మందు కనిపెట్టాడు ఒకడు. ఎంతమంది? 1000 మంది కలిసి చేశారు. దానికి కావాల్సిన డబ్బు సమయము అంతా చేసి క్యాన్సర్ మందు కనిపెట్టారు.